ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చే రీతిలో మనం ప్రతి బుధవారము దేవుని పేర్ల మీద బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. అందులో భాగంగానే దేవుని బాగా అర్థం చేసుకోవడానికి ఆయనకున్న లక్షణాలను వివరించి ఆయన గుణ లక్షణాలు వివరించి పేర్ల మీద స్టడీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం వాక్యాన్ని క్రమం గాను లోతుగాను ధ్యానం చేయటం. తప్పకుండా నోట్స్ కలిగి ఉండండి, నోట్స్ రాసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అట్లాగే ఈ వారం ఎవరిని కలుసుకొని ఉంటే వారిని కూడా ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానించండి, వాళ్ళు మేలు పొందుకుంటారు. దేవుని వాక్యం వెతుకొద్దాం, దేవుని వాక్యం వెతుకొద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా అని మా విమోచకునికి పేరు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా అని మా విమోచకునికి పేరు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ఆత్మ సహాయం కొరకే ప్రార్థిద్దాం. పరిశుద్ధ్రువైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడు అని మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు యెహోవా షాబోతుగా, సైన్యములకు అధిపత్యగా యెహోవాగా పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రత్యక్షమైనందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు ఎంత మహిమకు పాత్రుడు, ఎంతగా దేవదూతల చేత ఆరాధించబడుతూ ఉన్నారు, ఎంత ఉన్నతమైన దేవుడు. నీ లేఖనాల్లో నుంచి ఉదయకాలం స్టడీ చేయడానికి ఆశపడుతూ ఉండగా నాకు మాకు ఈ ధ్యానమును ఆశీర్వాదకరముగా మీరు మార్చండి. మీ ఉచితమైన కృపలో రాత్రి మీ సన్నిధిలో గడపడానికి ఎంతో సహాయం చేశారు మా ప్రభు. వాచిన హాఫ్ అన్ అవర్ ప్రార్థనలో పాల్గొని మళ్ళా ఉదయాన్నే ప్రభు మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నా. మా ప్రభు మీకు వందనా, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ లేఖనాల్లో నుంచి నాతో మాతో మాట్లాడమని సమయమును నాకు మాకు ఆశీర్వాదకరముగా మీరు మార్చమని వచ్చిన వారందరినీ మీరు బాలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులు బా పట్ల సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. సహవాసాన్ని మీరు బలపరచండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఇదేనో మధ్యాహ్నం స్త్రీల సెంట్రల్ కాన్ఫరెన్స్ కొరకై స్థితిపడుతూ ఉన్నాం. సాయంకాలం నూతన సహవాసం 172వ సహవాసముగా మంచిర్యాల సహవాసాన్ని కడుతున్నారు. దాని కొరకు కూడా వేడుకుంటూ ఈ దినాన్ని దీవెనకరంగా మీరు మార్చమని ఈ మాసంలో ప్రభు మీ కొరకు నాయన ఆశతో పనిచేయడానికి, ఆశతో ఆరాధించడానికి నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వచ్చిన వారందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ చదువుబడ్డ లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గత వారం వాక్య ధ్యానంలో భాగంగా యెహోవా మక్కదేశం అన్న పేరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. పరిశుద్ధపరచు యెహోవా, అంతకుముందు యెహోవా రాఫా అన్న పేరు మీద కూడా స్టడీ చేశాం. స్వస్థపరచు యెహోవా. ఆ రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఉంది. దేవుడు పరిశుద్ధపరచువాడు, దేవుడు స్వస్థపరచువాడు అనే పేరు బాగా అందరికి పరిచయమైంది. అందరము స్వస్థతల మీద ఆసక్తి కలిగిన వారం కాబట్టి ఆ పేరుతో ఎక్కువగా ప్రార్థన చేస్తాం, అర్థం చేసుకుంటాం. అయితే స్వస్థత కేవలం శరీరానికి మాత్రమే కాదు, రోగాల నుండి మాత్రమే కాదు, స్వస్థత శరీరానికి కూడా సంబంధించింది. కాని యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు కలిగిన స్వస్థత అది పాపం నుంచి స్వస్థత, అట్లాగే అవిశ్వాసం నుంచి స్వస్థత, దేశానికి స్వస్థత, స్వస్థత శరీరానికి మాత్రమే అప్లై చేయకూడదు అన్న విషయాలు యెహోవా రాఫా అన్న పేరు దగ్గర చాలా విషయాలు ఆలోచించగలిగాం. అట్లాగే శరీర రోగాలు ఆత్మీయ జీవితానికి మేలు, దేవుడు దాన్ని పాజిటివ్ గానే లేఖనాలు మాట్లాడుతున్నాయి. పౌలు జీవితంలో, యోబు జీవితంలో రోగాలు దేవుడు అనుమతించినవి, మన జీవితంలో కూడా రోగాలు ఆత్మీయ జీవితానికి మేలులు. కాబట్టి యెహోవా రాఫా అనగానే శరీర స్వస్థత కొరకు మాత్రమే ఆలోచించకూడదు అన్న విషయాన్ని చూడగలిగాం. గత ధ్యానంలో యెహోవా మెకదేశం, నిర్గమకాండ 31:13 నుంచి, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన స్వస్థపరచుదే యెహోవా మాత్రమే కాదు, పరిశుద్ధపరచు యెహోవా. పరిశుద్ధత అన్నమాట పాపం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల. అందరూ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, అది దేవుని చిత్తం అన్న విషయాన్ని కూడా మనం చూడగలిగాం. వాడు పరిశుద్ధపరచు యెహోవా అన్న మాట దగ్గర, పరిశుద్ధపరచు యెహోవా అన్న మాట దగ్గర ఈ లేవీ కాండం అంతా కూడా బలులు, లేవీ కాండం అంతా కూడా బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు. ఇవి మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే పాపం దేవునికి విశ్వాసికి మధ్య అడ్డుగోడ, దేవునికి మనకి మధ్య అడ్డుగోడ. పాపాన్ని పరిహరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆ పాపాన్ని కడుక్కోమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. పాపాన్ని కడుక్కోవడానికి ఆయన పాత నిబంధన గ్రంథంలో బలులను, పాప నివృత్తి కార్యక్రమాలను ఆయన చూపించాడు. అది పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. దాన్ని మనం చూసాం. చాలా విషయాలు అర్థం చేసుకుంటూ వచ్చాం. ప్రాముఖ్యంగా కొన్ని మాటలు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు నేను ఇక్కడ యెహోవా రాఫా కొరకు ఎక్కువగా మాట్లాడుతున్నాను, అట్లాగే యెహోవా మెకదేశం అన్న పేరుని ఎందుకు మీకు పరిచయం చేశాను అన్న మాట దగ్గర, మెకదేశం అన్న పేరు పరిశుద్ధపరచు యెహోవా అన్న మాట ఎందుకో అంత ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, అంత ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ ఇది మనకు బాగా అర్థం అవ్వాలి. నేను మళ్ళా యెహోవా రాఫా దగ్గర కూడా రోగాలు మేలులుగానే గంధంలో కనబడుతున్నాయి, కానీ రోగాల దగ్గర మనం ఏడ్చినట్లు, రోగాల దగ్గర మన శ్రద్ధ చూపించినట్లు, రోగాల నుంచి విడుదల కొరకు మనం పట్టుబడ్డట్టుగా, పాపాల నుంచి విడుదల కొరకు పట్టుబట్టడం లేదు, ఏడవటం లేదు, శ్రద్ధ చూపించట్లేదు, అది సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడమే అన్న విషయాన్ని కూడా మనం చూడగలిగాం. కొత్త నిబంధన గ్రంథం నుంచి ఈ మాట మనకు అర్థం కావాలి. తెసలోనికి 4:3 నుంచి కొన్ని ఒకటి బాగా చదవాలి. తెసలోనికి మొదటి పత్రిక 4:3 నుంచి మనం చదవాలి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఎక్కడా కొత్త నిబంధనలో మీరు ఆరోగ్యముగా ఉండుటయే, మీరు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండుటయే దేవుని చిత్తం అన్నమాట చదవం. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలాసార్లు విశ్వాసం కలవరపడతా ఉంటుంది. కొంతమంది విశ్వాసుల పిల్లలు, మా నాన్న ఇంత భక్తి చేసేవాడు, మా అమ్మ ఇంత భక్తి చేసేది, అలాంటి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు, సిక్ అయ్యారు, హిల్ అయ్యారు, పడిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అంత భక్తి చేసే ఆయన ఇంతగా అనారోగ్యానికి గురై చనిపోవటం, ఇక దేవుడు లేడు అనిపించింది మాకు అన్నట్టుగా మాట్లాడతారు. కారణం వాళ్ళు బైబిల్ చదవరు కాబట్టి, వాళ్ళకి అవగాహన లేక. చాలాసార్లు విశ్వాసుల పిల్లలు అలా ఉండడానికి గల కారణం తల్లిదండ్రులకి అవగాహన లేకపోవడం. తల్లిదండ్రులకి అవగాహన లేకపోవడం, స్వస్థత అన్న మాటని రోగాలకు ముడిపెట్టి ఎక్కువగా మాట్లాడుతున్నాం. అంటే యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు అన్న మాటని రోగాలకు ముడిపెట్టి మనం మాట్లాడుతున్నాం. ఈవెన్ యెహోవా రాఫా ఆయన స్వస్థపరిచేది కూడా శరీర రోగాల కంటే ఎక్కువగా మనం పాత నిబంధన గ్రంథంలో పాప రోగం కోసమే మాట్లాడుతున్నాడు. ఈ పేరు యెహోవా మెకదేశం, పరిశుద్ధపరచు యెహోవా అన్న పేరు కూడా పాపాలకు సంబంధించే మాట్లాడుతున్నాడు. పరలోకానికి రోగులు వెళ్తారు, రోగం పరలోకానికి అభ్యంతరం కాదు, రోగం పరలోకానికి ఆటంకం కాదు, కాని పాపులు మాత్రం పరలోకానికి వెళ్ళరు. ఏ పాపి పరలోకం అడుగు పెట్టడు, పాపానికి పరలోకానికి గిట్టదు, పరిశుద్ధ పట్టణంలో పాపి అడుగు పెట్టలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది స్వస్థపరచడానికి కాదు, దేవుడు వాగ్దానం చేసేది స్వస్థపరుస్తాను అని కాదు, ఆయన వచ్చింది పాపిని రక్షించడానికి వచ్చాడు. ఆయన మాట్లాడుతుంది పరిశుద్ధత కొరకు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయబడుతున్న మాట అదే, మీరు పరిశుద్ధులగుటయే, మొదటి తెస్సలోనికి 4:3, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. 4, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తం. చూడండి, ఆ మాటలు అలా రాయబడ్డాయి. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధులుగా ఉండటం, మనల్ని మనం కాపాడుకోవడం దేవుని చిత్తం. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మనం ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తం అన్నమాట. మీరు ఎక్కడ ఒక వచనం కూడా చదవలేరు, ఒక వచనం కూడా కనపడదు. కానీ పరిశుద్ధత మనకి, శరీర స్వస్థత మనకి నచ్చినట్టుగా పరిశుద్ధత మనకు నచ్చట్లేదు. శరీర స్వస్థత మనకి పరిచయం చేయబడ్డట్టుగా పాపం నుంచి విడుదల, పరిశుద్ధత మనకి పరిచయం చేయబడడం లేదు. దయచేసి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో నేను కొన్ని మాటలు మీద జ్ఞాపకం చేయాల్సినవి. ఈ యెహోవా షాబోత్ అన్న పేరుని స్టడీ చేయాలనుకున్నాం, కానీ పరిశుద్ధపరచు యెహోవా అన్న పేరు దగ్గర కూడా కొన్ని విషయాలు గత వారం మనం ధ్యానం చేయకుండా విడిచిపెట్టిన విషయాలు జ్ఞాపకం చేసి సమయం అంటే అందులోకి వెళ్తా. ఎట్లాగ మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించగలుగుతాం? దేవుడు యెహోవా మెకదేశం, ఆయన పరిశుద్ధపరచు యెహోవా, ఆయన మనకి పరిశుద్ధత కొరకు ఎలా మనకు సహాయం చేస్తున్నాడు? పరిశుద్ధులుగా జీవించటం ఆయన చిత్తం, పరిశుద్ధులుగా ఉండుట ఆయన చిత్తం. అలా పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనకి ఎలాంటి సూచనలు ఇస్తున్నాడు, గ్రంథం ఏం మాట్లాడుతుంది అన్నది కొంచెం అర్థం కావాలి. ఇక్కడ ఒక మాట నేను మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ జీవితం అది బాప్తిజం తీసుకోగానే వచ్చేస్తుంది అని అనుకోకూడదు. పరిశుద్ధ జీవితం అంటే ఇక ఎలాంటి పాపపు శోధనలు రావు, పాపపు ఆలోచనలు రావు, ఎలాంటి పాపంలోనూ పడిపోము అని కూడా కాదు, అని కూడా కాదు. పరిశుద్ధ జీవితం అన్నది ప్రోగ్రెసివ్గా వచ్చేది, ఒక రోజులో వచ్చేది కాదు. కాబట్టి ఏ విశ్వాసినైనా మనం చూసి, అబ్బే నువ్వు ఇట్లా ఉన్నావేంటి, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావేంటి అని మనం ఏ ఒక్క విషయంలో కూడా మనం జడ్జ్మెంట్ చేయడానికి వీల్లేదు. చాలాసార్లు మనం ఏమంటామంటే, సీనియర్స్ విషయం మాట మాట్లాడతాం, నువ్వేం కొత్తోడు కాదు కదా, నువ్వు వాక్యం ఎరిగిన వాడివే కదా, నువ్వు వాక్యం ఎరిగిన దానివే కదా, నువ్వు ఇట్లా ఉండకూడదు కదా, ఈ పాటికి నీలో ఈ మార్పు రావాలి కదా అని అంటాం. ప్రోగ్రెసివ్గా జరిగేది, కాలక్రమంగా వచ్చేది తప్ప ఒకసారి వచ్చేది కాదు. బైబిల్ గ్రంథం నాలుగు సత్యాలు, నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఆ పరిశుద్ధత కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. అందులో పరిశుద్ధతకు సహకరించే నాలుగు విషయాల కొరకు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. అందులో ఒకటి దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం పరిశుద్ధతకు సాధనముగా వాక్యం మనతో మాట్లాడుతుంది. 119వ కీర్తనలో ఈ మాట చదవాలి మనం. కీర్తన గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 9వ వచనము 11వ వచనం, 2 వచనాలు మనం చదవాలి. 9, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకునుడి చేతనే కదా. యవనస్తులు ఎలా ఉంటారు మనం ఎరుగుదు, యవన కాలపు ఆలోచనలు ఎలాగుంటాయో, శోధనలు ఎలాగుంటాయో, యవన కాలపు స్నేహాలు ఎలాగుంటాయో మనం ఎరుగుదుము. కానీ ఈవెన్ యవనస్తుల కొరకు కూడా వాక్యం ఏమంటుందంటే, నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తే యవనస్తులు సహితం పరిశుద్ధంగా జీవించగలుగుతారు అని వాక్యం మాట్లాడుతుంది. 11, నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం హృదయంలో ఉంటే పాపములో పడిపోము. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, తలంపు, ఆలోచన, శోధన పాపం కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. మనం కూడా శోధించబడతాము, శోధన పాపం కాదు. శోధన దగ్గర మీరు మనస్సాక్షిని గాయపరచుకోవద్దు, శోధన దగ్గర గిల్టీగా ఫీల్ అవ్వద్దు, అయ్యో నాకెందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకెందుకు ఇట్లాంటి తలంపులు వస్తున్నాయి అనొద్దు. భయంకరమైన జనరేషన్ లో ఉన్నాం, అన్ని రకాలుగా శోధించబడుతున్నాం, అన్ని రకాలుగా మనం శోధించబడతాము. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను చేయగలిగింది ఏంటంటే, బైబిల్ ఏం చెప్తా ఉంది, ఆ పరిస్థితుల్లో బైబిల్ ఏం చెప్తా ఉంది, చాలా త్వరగా ఎంత బాగా దేవుని వాక్యం మన మనస్సాక్షిని మేరుకొలుతుందంటే, ఇది తప్పు, ఇది పాపం, ఇది వాక్య విరుద్ధం, దేవుడు దీన్ని మెచ్చడు, ఇది అబద్ధం, ఇది అవినీతి. దేవుని వాక్యం చేత హృదయం నింపబడితే హృదయంలో వచ్చే ప్రతి తలంపును దేవుని వాక్యం శోధిస్తుంది. దేవుని వాక్యం తలంపులను, ఊహలను కూడా శోధిస్తుంది. దేవుని వాక్యం ప్రతి పరిస్థితిని విశ్లేషిస్తుంది, ఇది రాంగ్, ఇది రైట్, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. దేవుని వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది. అందుకే ఈ 119వ కీర్తన 105వ చరణంలో వాక్యాన్ని దీపం అన్నాడు, వాక్యాన్ని త్రోవ చూపించే దీపం అన్నాడు, వాక్యాన్ని వెలుగు అన్నాడు. ప్రతి పరిస్థితి మీద కూడా వాక్యం నీకు క్లారిటీ ఇస్తా ఉంటది. చాలా సార్లు మనం చేసే తప్పు ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని మనం అంతగా చదవం, బైబిల్ గ్రంథాన్ని మనం అంతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. నేను ఇంకా ఏమంటానంటే, బైబిల్ గ్రంథాన్ని అంతా చదవటం కష్టంగా ఉన్నప్పటికీ నేను సింపుల్ గా జ్ఞాపకం చేసే మాట, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ, మనం కొత్త నిబంధన కింద ఉన్నాం, మనం యేసుక్రీస్తు ప్రభు బోధించిన తర్వాత కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆ పత్రికలు, కొత్త నిబంధన గ్రంథం. చాలా సార్లు చాలా మంది పొరపాటు చేసేది ఏంటంటే టైం పాస్ కోసం బైబిల్ చదువుతారు. అవును, టైం పాస్ కోసం బైబిల్ చదువుతారు. అది ఎట్లాగా, అర్థమైనా అర్థం కాకపోయినా బైబిల్లో ఒక ప్యాసేజ్ లేకపోతే ఒక అధ్యాయం కంప్లీట్ చేస్తారు. ఎక్కడి నుంచి? సామెతల గ్రంథం నుంచి, లేకపోతే కీర్తన గ్రంథం నుంచి, లేకపోతే చరిత్ర పుస్తకాల నుంచి స్టోరీలు చదువుతూ ఉంటారు. కానీ నాలుగు సువార్తలు నీకు ఏం చెప్తాయంటే, దైవం నేరుగా నీకేం బోధించాడు, దైవం యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి ఏం బోధించాడు. పత్రికలు నీకేం చెప్తాయంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ తరంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రాకడ తర్వాత, మొదటి రాకడ తర్వాత ఆయన లోకానికి ఏ సత్యాలు, ఏ సర్వసత్యాన్ని అందించాడు అన్నది కొత్త నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తాం. రెండో పెళ్లి చేసుకోవచ్చా? పాత నిబంధన గ్రంథంలో మనకు ఆ సత్యం బాగా అర్థం కాదు. మనం చేస్తే పాపమ, చూస్తే పాపమ, పాత నిబంధన గ్రంథంలో ఆ సత్యం మనకు అర్థం కాదు. కొత్త నిబంధన గ్రంథంలో ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడతాడు, ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడతాడు. ఈ ఆస్తుల కోసం పాత నిబంధన గ్రంథంలో స్పష్టత మాట్లాడదు. పాత నిబంధన గ్రంథంలో షాడోగా ఉన్న విషయాలన్నిటి మీద యేసయ్య బోధ, ఆత్మదేవుని యొక్క బోధ, కొత్త నిబంధన గ్రంథం ప్రతి సత్యాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఎందుకో మనం ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండడానికి ఇష్టపడతాం, అక్కడి నుంచి కోడి తెచ్చుకుంటాం, కోట్ చేసుకుంటాం, అక్కడి నుంచి అరువు తెచ్చుకుంటా ఉంటాం. నేను అంటాను, ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పాడా, ఇది అపోస్తలు చెప్పారా, ఇది కొత్త నిబంధన గ్రంథం సమర్థిస్తుందా? అది చూడు. ఏదైనా అనుకున్నప్పుడు అది చూడు, కొత్త నిబంధన గ్రంథం సమర్థిస్తుందా అది చూడు. పాత నిబంధన గ్రంథం, పాత నిబంధన సత్యాలు అనే పునాది మీదే కొత్త నిబంధన గ్రంథం ఉన్నప్పటికీ అన్ని అలా లేవు. చాలా సత్యాలు విస్పష్టంగా కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు కోట్ చేసిన వాక్యం పాత నిబంధన గ్రంథమే కదా, అవును. కాబట్టి పరిశుద్ధత కొరకు మాట్లాడుతున్న స్పష్టంగా కొత్త నిబంధన గ్రంథంలో చూడగా యేసయ్య ఏమని ప్రార్థన చేశారు ఆయన? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ప్రార్థన 17:17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ మాట, సాంక్టిఫై దెమ్ బై యువర్ ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్ అంటాడు. సాంక్టిఫై దెమ్, తెలుగులో ప్రతిష్ఠ చేయము అన్న మాట కొంచెం విచిత్రంగా ఉంది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో సాంక్టిఫై దెమ్, పరిశుద్ధపరచు. ప్రతిష్ఠ చేయము అన్న మాట కూడా అదే, కానీ ప్రతిష్ట చేయడం అన్నది పరిశుద్ధతకు సంబంధించినట్టుగా మనకు అనిపించదు. దీన్ని మనం ఏమంటామంటే నిష్ఠ పాటించటము, లేదా సంసోను లాగా నాజీరు చేయబడటము, ప్రతిష్ట చేసుకోవటం, నేను దేవుని బిడ్డను, నేను రక్షించబడ్డవాడను, నేను దేవుని కొరకు సమర్పించుకున్నవాడను అన్న ఆ స్పృహలో కొనసాగటం. శాంక్టిఫై దెమ్, వాక్యం చేత వాళ్ళని కడుగు, వాక్యం చేత వాళ్ళని శుద్ధీకరించు, వాక్యం చేత వాళ్ళని పవిత్రపరచు, వాక్యం మీద వాళ్ళని కట్టు. అది యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క ప్రార్థన. సాంక్టిఫై దెమ్, యువర్ వర్డ్ ఇస్ ట్రూత్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నమాట ప్రభు బోధ, ప్రభు ప్రార్థన మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం. మొదటి మాట పరిశుద్ధ క్రైస్తవ జీవితానికి దేవుని వాక్యము చాలా సహకారంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదవని వారుగా మీరుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా మీరుంటూ, దేవుని వాక్యాన్ని అప్లై చేసుకోకుండా ఉంటూ, దేవుని వాక్యపు వెలుగులో మన అడుగులను పరీక్ష చేసుకోకుండా ఉంటే మాత్రం పరిశుద్ధ జీవితం సాధ్యం కానే కాదు. నేటి క్రైస్తవ్యం ఎలాంటి మోసంలోకి వెళ్తుందంటే, ఊహల్లో భక్తి చేస్తున్నారు, వాక్యం ప్రకారంగా కాకుండా. బైబిల్ అలా బైబిల్లో ఉండే ఉంటది అంటున్నారు తప్ప ఉందో లేదో చూసుకోవట్లేదు. ఉండే ఉంటది అన్న ఊహ తప్ప ఉందో లేదో చూసుకోవట్లేదు. చాలా ప్రమాదం. అందుకని నేను సింపుల్ గా ఏమంటానంటే, కోర్టులో ఏదైనా మాట్లాడాలంటే ప్రూఫ్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. ప్రభుత్వంలో, ప్రభుత్వ శాఖలో, ఉద్యోగాల్లో ఏదైనా మాట్లాడాలంటే రూల్స్ ఉండాలి. ఏమన్నా రూల్ ఉందా, ఏమన్నా గవర్నమెంట్ జీవో ఉందా, ఆర్డర్ ఉందా, సర్క్యులర్ ఉందా, నోటిఫికేషన్ ఉందా, కాగితం ఉందా, ఎక్కడైనా రాసి ఉందా అని అడుగుతారు. అలా లేకపోతే ఎలా చేసేది? నీకు ఎక్కడి నుంచి రైట్స్ వస్తాయి? రాయి కూడా ఉండాలి కదా. కోర్టులో అయితే ఏమైనా జడ్జిమెంట్ ఉందా, యాక్ట్ లో ఉందా అని అడుగుతారు. అది ఎంత వాస్తవము. విశ్వాసికి ఏమర్థం కావాలంటే, ఇది బైబిల్లో, ఇది కొత్త నిబంధన గ్రంథంలో ఇలా చెప్పబడి ఉందా, ట్రై చేయి. జస్ట్ ఒక్కటి అలవాటు చేసుకోండి, పరిశుద్ధ జీవితం సాధ్యం అవుతుంది. ఉందా, రాయబడి ఉందా? అందుకే ఈ ఎస్ఎఫ్జే డైలీ డివోషన్స్ వల్ల మనం పొందుతున్న మేలు ఏంటంటే, రోజు బైబిల్ చదవటం, రోజు ధ్యానాల్లో గడపటం, రోజు 3 పూట్ల ఆరాధన ద్వారా మనం ఒక అవగాహనలోకి వస్తున్నాం. చాలా విషయాల మీద మనం వెళ్ళగలుగుతున్నాం. నాది విశ్వాస యాత్ర 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల విశ్వాస యాత్రలో దేవుడి పేర్లు ఇన్ని బైబిల్లో ఉన్నాయి, ఆ పేర్ల అర్థాలు ఇవి అన్నది ఎక్కడా నేను వినలేదు. ఎందుకు? బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాడిని కాదు, సంఘాలు ఇది బోధించదు. కానీ ఇక్కడ మనకు ఒక అవకాశం వచ్చింది, క్రమముగా స్టడీ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. నేను నేర్చుకుంటున్నాను, మీకేమన్నా చెప్పగలుగుతున్నాను. మీరు నోట్స్ రాసుకుంటే, మీరు ధ్యానం చేయగలిగితే మీకు అర్థమవుతుంది, మీరు నేర్పించగలుగుతారు. కాబట్టి మనం మొదటి మాట, పరిశుద్ధతకు దేవుడు మనకిచ్చిన ఉపకరణం దేవుని వాక్యం, దేవుని గ్రంథం, దేవుని లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు. 7 మార్లు అప్పటము వేయబడ్డ బంగారము కంటే, 7 మార్లు అగ్ని కొలిములో కాల్చబడ్డ వెండి కంటే పవిత్రమైనవి దేవుని వాక్యాలు. దేవుని వాక్యం మనల్ని పాప జీవితంలో నుంచి వేరు చేస్తుంది. రెండవ సాధనం, పరిశుద్ధ జీవితం కొరకు దేవుడు మనకిచ్చిన రెండవ సాధనం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవాలి. అయినను అన్య జనులు అను అర్థన పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు అన్నాడు. ఇక్కడ పరిశుద్ధపరిచే ఉపకరణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సాంక్టిఫికేషన్ కి ఎవరు సహాయపడుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. అసలు పరిశుద్ధాత్ముడు అన్న, అందుకే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం పిలువబడింది. పరిశుద్ధాత్ముడు, ఆయన పరిశుద్ధుడు అన్న విషయం ఆ పేరులోనే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి జనరల్ గా మనం ఎట్లా చూస్తున్నామంటే, వరాలు, గిఫ్ట్స్ ఇస్తాడు, పవర్ ఇస్తాడు, హీలింగ్ ఇస్తాడు అని మనం చూస్తున్నాం. గిఫ్ట్స్, ఫ్రూట్స్ అన్నవి ప్రాముఖ్యమైనవే గాని, ప్రాముఖ్యంగా ఆయన పరిశుద్ధ జీవితానికి సహాయం చేస్తాడు, పరిశుద్ధత వైపు ఆయన నడిపిస్తాడు, దీన్ని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వాక్యం ఏమంటుందంటే, 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారే ఉందిరు గాని ఆత్మ చేత, అది బోల్డ్ అక్షరాలు, బైబిల్ గ్రంథంలో ఆత్మ అని బోల్డ్లో రాయబడితే పరిశుద్ధాత్మ దేవుడి కొరకు రాయబడుతున్నమాట. ఆత్మ అన్న పదం ప్లెయిన్ గా ఉంటే మన ఆత్మకు సంబంధించి మాట్లాడుతున్నమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి కోసం పైనుంచి మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో కూడా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. అట్లాగే 13వ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందిరి గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 19వ వచనం నుంచి శరీర కార్యాలు ఒక పట్టికిచ్చాడు. అవన్నీ భయంకరంగా ఉన్నాయి. శరీర కార్యాలు ఒక పట్టిక ఇవ్వబడ్డదు, అవన్నీ భయంకరంగా ఉన్నాయి. తర్వాత ఆత్మకార్యాలు 2వ పట్టిక ఇవ్వబడ్డాయి. ఆత్మకార్యాలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం శరీర కార్యాలు ఇవన్నీ జారత్వం అపవిత్రత ఈ వగారలన్నీ ఉన్నాయి. ఉంటూ 22వ వచనంలో ఆత్మఫలము అని ప్రేమ సంతోషం సమాధానం అందులో ఆశానిగ్రహం కొరకు రాయబడుతూ కింద మాట 23వ వచనంలో ఇలా అంటాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధికి లోకస్తునికి తేడా ఏంటంటే క్రీస్తు సంబంధి శరీరాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాడు, శరీర క్రియలను జయించగలుగుతాడు, శరీర పాపపు కోరికలను జయించగలుగుతాడు. ఎలాగా? ఆత్మ చేత. అది 5వ వచనంలో చూస్తున్నాం ఆత్మ ఫలము. 16వ వచనంలో కూడా ఆ మాట అంటాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించిన ఈ ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది. 18, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని సిలువేస్తారు, శరీర పాప కోరికను సిలువేస్తారు, శరీర ఇచ్చలను జయిస్తారు, ఆత్మ సంబంధులుగా జీవిస్తారు. చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి పిల్లరా, నేను రాత్రి కూడా మనం వాచినేటి ప్రేమలో ఆత్మదేవుని యొక్క సహాయం, ఆత్మదేవుని చేత పొందుకుని ఆశీర్వదింపబడ్డ జీవితం అంటే ఏంటో చాలా విషయాలు చూసాం. ఇక్కడ పరిశుద్ధ జీవితం దగ్గర పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అమోఘం, చాలా అవసరం. పరిశుద్ధ లేఖనాల్లో మనం చక్కటి అవగాహన కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని బాగా చదివేది, ధ్యానించేది, అర్థం చేసుకునేది అది మనం పాపంలో పడిపోకుండా అవగాహన కల్పిస్తుంది. ఇది పాపం, ఇది తప్పు అన్న ఆ క్లారిటీ మనకు అవసరం. మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుడి సహాయం పొందుకుంటాం. మనం ప్రార్థన చేసుకుంటాం, ఆత్మ సహాయం పొందుకుంటాం. మనం వాక్యంలో అవగాహన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడలేదు కానీ అవగాహన అందులోకి వెళ్లకుండా ఉండడానికి అవసరం. 2, మనం ప్రార్థన చేసుకుని ఆయన మీద ఆధారపడతాం. ఆశ్చర్యకరమైన విడుదల, ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మాట, వాక్యము పరిశుద్ధతకు సాధనము. ఆత్మదేవుడు పరిశుద్ధపరచు దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. అట్లాగే దేవుడి వాక్యం ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతకు ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతను ఆయన నేర్పించేవాడు. చాలా స్పష్టంగా ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట కూడా ఏ దోషం లేదు. హీఈస్ ద రోల్ మోడల్. ఆయన మనలాగే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. అన్ని విషయాల్లో మన వంటి వాడు అయ్యాడు కానీ ఏ పాపం చేయలేదు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపు లేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 22:24 మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందు తిరిగి పాపాలకు సంబంధించిన స్వస్థతే. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి, పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన పాపం చేయలేదు. కాబట్టి ఆయన మాదిరి ఈజ్ ద ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభు ఎంతగా శోధింపబడ్డాడో ఆయన పాపం చేయలేదు. ఉండగలమంటే ఉండగల, పరిశుద్ధ జీవితం జీవించగలమంటే జీవించగలం. అది ఎట్లా సాధ్యమంటే ఆయన మనకి ఎగ్జాంపుల్, ఆయన మనకి మాదిరి. చాలా సార్లు ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు, ఈ శోధన దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు అన్నది మనం ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 5:26 ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి ఆయన. 5:25 పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాని నిలవబెట్టుకొనవన్నని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత శ్రేష్టమైన మాట. యేసు ప్రభు ఆశిస్తుంది, వాక్యం చేత సంఘాన్ని కడుగుతున్నాడు, తన రక్తం చేత సంఘాన్ని కడుగుతున్నాడు, తన వాక్యం చేత సంఘాన్ని కడుగుతున్నాడు. ఎలా ఉండాలట, కలంకమైనను ముడతైనను ఏదీ లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా నిలవబెట్టుకోవాలన్నది ఆయన ఆశ, ఆయన ఆశ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎగ్జాంపులరీ లైఫ్, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యం. అందుకే 1 యోహాను 1:5 మన పాపాలు ఒప్పుకుంటే ప్రతి పాపాన్ని కడగడానికి ఆయన సమర్థుడు. 1 యోహాను 1:8-9 మన పాపాలు మనం ఒప్పుకొని ఎడల, అంతే ఒప్పుకుంటే, అయ్యా నా పరిస్థితి ఇది అని ఒప్పుకుంటే, ఒకటి సహాయం చేయగడు, పడిపోకుండా సహాయం చేసే దేవుడు, పడిపోయిన వాటి విషయంలో కూడా తిరిగి లేవనెత్తే దేవుడు, కడిగే దేవుడు. మన పాపములు ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు, నీతి మంతుడు గనక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రునిగా చేయును, పవిత్రులుగా చేయను. 7 ఇంకా శ్రేష్టమైన మాట, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయనతో నడవటం, ఆయనతో నడవటం, ఆయనతో, అందుకని నేను అన్నాను యేసుక్రీస్తు ప్రభు శిరస్సు నేను శరీరం, ఆయన శిరస్సు నేను శరీరం, ఆయన చెప్పినట్టుగానే చేయాలి, ఆయన అండర్లోనే ఉండాలి అన్న స్పృహ, ఆయన నా ప్రభు, ఆయన నా జీవితం మీద అధికారి, ఆయన ఏమనుకుంటున్నాడో అదే చేయాలన్న స్పృహ మనం పడిపోకుండా మనకి సహాయకరంగా ఉంటుంది. పడిపోయిన పరిస్థితుల్లో కూడా నా ప్రభు నన్ను క్షమించు అని ప్రార్థన చేయడం, ఆయన తిరిగి చేర్చుకోవడానికి మనసు కలిగి దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మూడు విషయాలు, వాక్యం మన పరిశుద్ధ జీవితానికి ప్రయోజనకరము, ఆత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరచువాడు, యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేయనది అన్న విషయాన్ని లేఖనాల వెలుగులో నుంచి మనం చూడగలుగుతా ఉన్నాం. మూడు విషయాలు. అట్లాగే తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఏమాశిస్తా ఉన్నాడు ఆయన, మన దగ్గర నుంచి ఏమాశిస్తా ఉన్నాడంటే 5:23, సమాధానకర్తయగు దేవుడే, తెసలోనికి మొదటి పత్రిక 5:23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఈ మాట వినండి, పరిశుద్ధత అన్న విషయంలో అన్ని విషయాలు, కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా, కొన్ని విషయాల్లో పాపం, లేకపోతే కొన్ని విషయాల్లో 50% పరిశుద్ధత, కొన్ని విషయాల్లో ఉదార స్వభావం, అట్లా ఇంకేం లేదు. ఒక్క విషయంలో కూడా మనం తప్పిపోవడానికి వీల్లేదు, ఒక్క బలహీనతను కూడా మనం కొనసాగించడానికి వీల్లేదు. అయితే అది ఒకరోజు జరుగుతుంది అన్నది కాదు, కానీ అల్టిమేట్ గా మనం దాని కొరకే తాపత్రయపడాలి. 5:23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అంటే ఇలా రాయబడింది, మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కాబట్టి ఆత్మ జీవం శరీరం సంపూర్ణంగా, మూడు విషయాలు, శరీర శుద్ధి, పాత నిబంధన గ్రంథంలో చేతులు కడుక్కోవడం, కాలు కడుక్కోవడం, స్నానం చేయడం, పాప పరిహారాల బలులు శరీర సంబంధంగా ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథం మనస్సాక్ష్యం కడుక్కోవటం, మనస్సాక్షిని పవిత్రపరచుకోవటం, పాపాలు కడుక్కోవటం, శరీరము ఆత్మ జీవము మూడు సంపూర్ణంగా. ఇది కేవలం తలంటి స్నానం చేసి తెల్లబాట్లు కట్టుకొని పరిశుద్ధంగా కనబడడం శరీరానికి సంబంధించిన మాత్రమే కాదు, మనసులో, ఊహల్లో, తలంపుల్లో పాపాన్ని మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని మెచ్చడు, అది ప్రభువు మెచ్చే విషయం కాదు. కాబట్టి ఆత్మ శరీరము జీవం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక. ఆ మాట మనకు అర్థం కావాలి. కాబట్టి మన ఆయన పరిశుద్ధత అన్ని విషయాల్లో కోరుకుంటున్నాడు. పరిశుద్ధతలో ఆయన 100% కోరుకుంటున్నాడు. పరిశుద్ధ జీవితాన్ని 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దాని కొరకు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది సాధ్యమా అంటే నేను ఇలా అంటానండి, పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అది పరిశుద్ధ పట్టణం. అక్కడ పరిశుద్ధ దేవుడితో ఉంటాం, అక్కడ పరిశుద్ధ దూతలతో ఉంటాం, అక్కడ వేవేల పరిశుద్ధులతో ఉంటాం. పరిశుద్ధత నీకు ఇష్టం కాకపోతే, నేను ఎలా అంటాను, తెల్లడి చొక్కా వేసుకోవడం చాలా మందికి ఇష్టం, తెల్లబట్టలు ఎప్పుడూ ఇష్టం, ఒక్క మచ్చ చొక్కా మీద పడినా చీర మీద పడినా ఎంత బాధగా ఉంటుందో, అయ్యో చీర పాడైపోయింది, ఆ చొక్కా పాడైపోయింది. అట్లాగే పరిశుద్ధ జీవితంలో ఒక్క విషయంలో కూడా మన మనసు మన మీద దోషారోపణ చేయకుండా కాపాడుకోవాలి. అది ఎంత ఈజీ అంటే ఒప్పుకుంటే పరిశుద్ధం అవుతుంది, ఉతుక్కుంటే ఎట్లాగైతే మచ్చలు పోతాయో మన ప్రార్థనలో ఒప్పుకుంటే పరిశుద్ధత సాధ్యం. దాని మరలా ఒప్పుకొని నేను పాపిందని బాధపడదు. ఒప్పుకున్నావు కదా లీవ్ ఇట్. మళ్ళా దాన్ని చేస్తే మరి అది కాదు, చేయడం అది కాదు. మళ్ళా రిపీట్ అవడానికి వీల్లేదు. మళ్ళా రిపీట్ అవుతా ఉంటే నువ్వు మోసంలో జీవిస్తున్నట్లే, నేను నువ్వు మోసపరుచుకుంటున్నట్లే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి సంపూర్ణంగా కోరుకుంటున్నాడు పరిశుద్ధత. ఇక్కడ ఆ 4వ విషయాన్ని మనం అర్థం చేసుకునేది ఏంటంటే సంఘం అండి. సంఘం, దేవుడు మనకి ఆ సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధ జీవితం కొరకే సంఘాన్ని ఇచ్చాడు. సంఘానికి ఏం పేరు పెట్టబడింది? చాలా శ్రేష్టమైన మాట. సంఘం విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు, సంఘ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సంఘాన్ని చూద్దాం, సంఘం కొరకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. చాలా పత్రికల్లో ఆయన మాట్లాడుతున్న మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయము రెండో వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనం ఏం మాట్లాడుతున్నాడు, కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారికి. తర్వాత మాట, వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పు రాయనది. అబ్బా, ఈ మాట ఎంత గంభీరంగా ఉంటదంటే మన పేరే పరిశుద్ధులట, మన పేరే పరిశుద్ధులు, మన పేరే పరిశుద్ధులు. కొరింథీయులో ఉన్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డవారే. మనం బై నేచర్ పరిశుద్ధులమని కాదు, మనం బై నేచర్ పరిశుద్ధులమని కాదు, పాప స్వభావం మనలో ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పాపాల చెత్త మొత్తం కొట్టువేయబడింది. రెండో మాట, పరిశుద్ధపరచబడ్డం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. సంఘానికి ఆయన పెట్టిన పేరు హోలీ కాంగ్రిగేషన్ అంటాడు, హోలీ కాంగ్రిగేషన్ అంటాడు. మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము 9వ వచనం, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయము ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, అండర్లైన్ చేద్దాం, పరిశుద్ధ జనము, హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధ జనము. ఎంత శ్రేష్టమైన పేరు మనకు పెట్టి పిలుస్తున్నాడు ఆయన, ఎంత శ్రేష్టమైన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అన్నమాట. మనం పరిశుద్ధులము, అవును, కడగబడ్డ పరిశుద్ధులము. పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయడానికి, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయడానికి దేవుడిచ్చే ఈ ఈ సాధనాలన్నీ మనకున్నాయి. వాక్యం పరిశుద్ధతకు సాధనం, ఆత్మదేవుడు పరిశుద్ధతకు సాధనం, యేసుక్రీస్తు ప్రభు రక్తం పరిశుద్ధతకు సాధనము, సంఘం పరిశుద్ధతకు సాధనము. దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు. యెహోవా మకదేశం, పరిశుద్ధపరచు యెహోవా. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు, పరిశుద్ధతను నేర్పించాలనుకుంటున్నాడు. ఆయనతో పాటు పరిశుద్ధతను ప్రేమిస్తూ ఆయనతో పాటు నిత్యత్వంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, ఈ మాట మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ సంఘం ఉంది కదా, మనం ఆన్లైన్ సంఘం అయ్యాము. ఈ ఆన్లైన్ సంఘంలో మనకున్న ఫ్లెక్సిబిలిటీ, సులువుగా కలుసుకోగలుగుతున్నాం, ఎక్కువగా కలుసుకోగలుగుతున్నాం, రోజు కలుసుకోగలుగుతున్నాం, ఇన్ టైంలో కలుసుకోగలుగుతున్నాం, ఇన్ టైంలో కలుసుకోగలుగుతున్నాం. ఇక్కడున్న కొంచెం లిమిటేషన్ ఏంటంటే ఫిజికల్గా కలవటం మనకి సాధ్యపడడం లేదు. కానీ ఫిజికల్గా కలవటం కూడా అప్పుడప్పుడు కలవగలమేమో, కానీ నువ్వు ఫోన్లో మాట్లాడుకోవాల్సి వస్తే రోజు మాట్లాడుకోవచ్చు, రోజు డిస్కస్ చేయొచ్చు. ఈ ఈ బైబిల్ స్టడీ అన్న ఈ ఈ ఉదయకాలపు, బుధవారం ఉదయకాలం జరుగుతున్న ఈ మూడు కంటే సోమవారం సాయంత్రం జరుగుతుంది బైబిల్ స్టడీ, గురువారం సాయంత్రం జరుగుతుంది బైబిల్ స్టడీ. అది ఎట్లా ఉంటుందంటే అందరూ మాట్లాడతారు, అందరినీ మాట్లాడిపిస్తాం, అందరూ నోరు విప్పుతారు, అందరికీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటారు. అక్కడ ఏం అర్థమవుద్దంటే నీకు తెలియని చాలా విషయాలు పక్కోడి దగ్గర నేర్చుకుంటా ఉంటాం. మనకు తెలియని చాలా విషయాలు, ఈవెన్ ప్రాక్టికల్గా కొన్ని అనుభవాలు మనకుండవు, ఆ అనుభవాలు వాళ్ళకుంటాయి, అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. నాకు ఎలాగ అనిపించింది, ఎస్ఎఫ్జే ఈ డిజైన్ వర్క్ ఉంటుంది, అంటే ఈ వార్షికోత్సవాలకి కార్యక్రమాలకి డిజైన్ చేయాలి. ఎస్ఎఫ్జే క్యాలెండర్ డిజైన్ మీ చేతిలో ఉంది, ఆ క్యాలెండర్ డిజైన్ దగ్గర డిజైనర్ పక్కన నేను కూర్చున్నాను, మిగతా వాళ్ళు కూడా కూర్చున్నారు. డిజైనర్ వాస్తవానికి బాగా చేస్తాడు, మంచి టేస్ట్ ఉన్న అబ్బాయి, కానీ వాడిని చూస్తూ ఉంటే నేను చెప్తే కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. నేను ఇది పెట్టు, ఇది తీ, ఇది మార్చు, అది చేయి, ఆ కలర్ పెట్టి, ఈ కలర్ పెట్టి చెప్తా ఉంటే చేస్తున్నాడు. చాలాసార్లు అనిపించింది, అసలు నీతో నాకు పని ఏముంది, నేనే కూర్చొని డిజైన్ చేసేసుకోవచ్చు కదా, అన్ని నేనే చెప్తున్నాను కదా అంటే చేసుకునేది కాదు. అర్థం ఏంటంటే ఆయన కొంత చేస్తున్నాడు, నేను కొంత చేస్తున్నాను, ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉంటే ఆ ప్రొడక్ట్ వస్తుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకరు చేసేది వేరు, టీం చేసేది వేరు. టీంలో ఏమవుతుంది, ఎవరికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఒంటరిగా పరిశుద్ధ జీవితం సాధ్యం పడదు. సంఘం ఏం చేస్తుంది అంటే, పడిపోకుండా సహాయం చేస్తుంది. ఎగ్జాంపుల్ ఉంటుంది, చాలాసార్లు లోకానుసారంగా మనం మాట్లాడుకున్న పరుగు పోతుంది, నలుగురులు తలెత్తుకొని తిరగలేము, వీడే ఎలా చేశాడు అనుకుంటారని చెప్పి సమాజానికి భయపడతాం, సంఘం దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా మనల్ని మనకొక ఎగ్జాంపుల్గా ఉంటుంది. సంఘం ఎగ్జాంపుల్గా ఉంటుంది, పడిపోనివ్వదు. పడిపోతే పడిపోయిన స్థలంలో అక్కడ కూర్చోనివ్వదు, మళ్ళా లేపుతుంది, సరేరా 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 అని మళ్ళా మనల్ని లేవనిస్తుంది. అది ఒంటిగాడి ఉండటం కంటే కూడి ఉండటం, సంఘముగా ఉండటం, పరిశుద్ధుల సమూహంలో ఉండటం, పరిశుద్ధుల గుంపులో ఉండటం. నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు ఈ సంఘాన్ని గాని, స్థానిక సంఘాన్ని గాని ఏదో అవసరమైనప్పుడు మాత్రమే కలిసి ఎలా పెట్టుకోవద్దండి. నేను చాలాసార్లు పదం వాడతాను, సంఘ సహవాసం నీకు స్నేహంగా ఉండాలి. లోక స్నేహం ఎట్లా ఉంటది, ఊరికి నేను ఫోన్ చేస్తాం, ఎరా ఎక్కడున్నావు, ఫోన్ చేసినందుకు అవతలోడికి వచ్చి కాకపోడ్డు, ఏది ఫోన్ చేసావు అని బాధపడ్డు. ఫోన్ చేయడానికి నువ్వు కూడా హెసిటేట్ చేయు, చాలా క్లోజ్ గా ఉంటుంది. ఒకరికొకరు ముద్దలు పెట్టుకుంటారు, ఒకరికొకరు చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటారు, ఒకరి విషయాల్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు. దేవుని సంఘంలో విశ్వాసులు అంతకంటే బాగుండాలి, అంతకంటే ప్రేమ కలిగి ఉండాలి, అంతకంటే అనురాగం కలిగి ఉండాలి, అంతకంటే సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఓపెన్ గా మాట్లాడుకోవాలి, పంచుకోగలగాలి, నాకు ఎలాగ అనిపిస్తుంది అని చెప్పుకోగలగాలి. చాలా తక్కువ మందిలో చూస్తాం ఆ రిలేషన్షిప్. ఒకవేళ సంఘంలో కలిసి వెళ్తా ఉన్నా బౌండరీస్ తీసుకుని కూర్చుంటాం, అంత అవసరంలా. నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఎంత ఫ్రీగా ఉంటావు, నీ స్నేహితులతో నువ్వు ఎంత ఫ్రీగా ఉంటావు, నీ సంఘంలో నీ సంఘ సభ్యులతో నువ్వు అలా ఉండాలి, నీకంటే ఆత్మీయంగా బలహీనులు కొత్త వారితోటి ఫ్రీగా ఉండమని నేను చెప్పను గాని, అది పరిశుద్ధతకు ఉపయోగపడాలి, సంఘం అంటే అసలుకి ఏమంటారు, నవ్వు లేకుండా చాలా సీరియస్ గా ముఖాలు అట్లాగా అధికారంగా పెట్టుకొని ఆముదం తాగినట్లుగా, అది కాదు, సరదాగా సంతోషంగా, మళ్ళీ ఈ పాపపు జోకులు కుళ్ళు జోకులు కాదు, అన్ని విషయాల్లో సంతోషంగా మనం సంఘ సహవాసంలో పరిశుద్ధుల సహవాసం ఇన్వాల్వ్ కావాలి. కొన్ని సహవాసాల్లో నేను ఈ పోకడలు నేను చెప్పగలను, ఫోన్ చేయగానే ఎలా వస్తారు అలా వస్తారు, అంత అందుబాటులో ఉంటారు, రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన జరుగుతూ ఉంది, హాఫ్ నైట్ ప్రార్థనకు ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, తను ఎస్పీఎఫ్ సహవాసం, వాళ్ళ నాన్నకి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్, పెద్ద వయసు, అమ్మ చనిపోయిన తర్వాత నాన్న బెంగ పెట్టుకున్నాడు, క్రిటికల్ గా ఉన్నాడు, ప్రార్థన చేయండి సార్ అని చెప్పేసి అన్నాడు. ఎక్కడున్నారంటే మణిపాల్ హాస్పిటల్ విజయవాడ పక్కనే ఉన్నారన్నారు. విజయవాడ పక్కనే ఉంటే ఫోన్ చేస్తే మాత్రం పని అయిపోయిందా, వెళ్ళి పలకరిస్తే బాగుంటది కదా, నేను ఎలా హాఫ్ నైట్ ప్రార్థనకు రావాలి, నేను ఎలాగ వెళ్ళలేదు, మిగతా వాళ్ళు కొన్ని అవకాశాలు నాకు లేవు, విజయవాడ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేయటి అని మెసేజ్ పెట్టా. వెంటనే రెస్పాండ్ అయ్యి టీం వెళ్లి ప్రార్థన చేసి ఆ ఫోటో పంపించారు. వెంటనే వీళ్ళు రెస్పాండ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నవాడికి ఎలా ఉంటదంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నన్ను ధైర్యపరచడానికి నా సంఘం వచ్చింది, నా శోధనను నాతో పాటు నా సంఘం నిలిచింది, నాతో పాటు నన్ను నా కోసం ప్రార్థన చేసే నా కుటుంబం ఉంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు, నాతో పాటు శోధనలో నిలిచిన వారు మీరే, నా శోధనలో నిలిచిన వారు మీరే, ఆయన శోధనలో ఆయన పక్కన ఉన్నవారు అపోస్తులే. చాలాసార్లు చాలా పరిస్థితుల్లో పర్సనల్ మ్యాటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అది ప్రమాదం. రీసెంట్ గా సహవాసంలోనే నా స్నేహితుడు ఘోరమైన పాపంలో పడ్డాడు. మామూలు పాపం కాదు, ఘోరమైన పాపంలో పడ్డాడు. జరిగిన మేలు ఏంటంటే చెప్పాడు, నేను ఎలా పాపంలో పడ్డానని చెప్పాడు. చెప్పగానే నేనేమన్నానంటే, ఏం పర్లేదు, అది కాదు, మామూలుగా తిట్లా, నీకు బుర్ర పని చేయట్లేదు, సుత్తి చిప్పు బుర్రమే కొట్టాలి, పగలు కొట్టాలి బుర్ర అని చెప్పి నానా తిట్లు తిట్టాను. అవన్నీ తిట్టేసరికి దూరమేం కాల అర్థమవుతుంది, ఇది పాపం, తప్పని అతనికి అనిపించట్లా, నేను చేసిన తప్పని అనిపించట్లా, పెళ్లి చేసుకుంటానుగా అంటున్నాడు, రెండో పెళ్లి చేసేసుకుంటానుగా అంటున్నాడు. ఎంత బాగా ఎంత మోసంలో ఉన్నాడు, పాపం కలిగించు భ్రమ. ఎప్పుడైతే మనం మాట్లాడతామో మనకి చాలా చక్కగా గైడెన్స్ వస్తుంది, చేపట్టుకుని నడిపిస్తారు, గైడ్ చేస్తారు, లేవనెత్తుతారు. ప్రభును స్తుతించాలి, అందులోంచి బయటకు వచ్చాడు. నిజమే, ఈ అనుదిన భక్తిలో జరిగే మేలేదే, ఈ అనుదిన సంఘంలో జరిగే మేలేదే. దూరంగా ఉండొద్దు, సంఘానికి దూరంగా ఉండొద్దు. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు కలుద్దాం అనుకోవద్దు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం నుంచి మనం చదవాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవాలి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడుగా ఉండు, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. మాటల దగ్గర జాగ్రత్త అంటాడు. 17, కొరుకు పుండు ప్రాకినట్లు వారు మాటలు ప్రాకును. కొరుకు పుండులాగా మాటలు పనిచేస్తే లోక స్నేహాలు ఎలాగా ఉంటాయి. ఊరికనే సులువుగా మనలోకి వచ్చేస్తే మన మనసాక్షిని పాడు చేస్తే. 21వ వచనం కూడా, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర. పరిశుద్ధ పాత్రల్ని దేవుడు వాడుకుంటాడు, బంగారు పాత్రలు వెండి పాత్రలు కాదు. 22లో అంటాడు, నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. పాపానికి దూరంగా పారిపో, పాప నుంచి దూరంగా పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి, నీకు ఏది ఆశ్రయపురం అంటే సంఘం. పవిత్ర హృదయులై ప్రార్థన చేయవలసి వారి మధ్యలోకి వెళ్ళాలి. ఒంటరిగా ఉన్నప్పుడు చాలాసార్లు శోధించబడతా ఉంటాం, ఫోన్ చేయండి, నీ సంఘంలో ఒక మంచి విశ్వాసకు ఫోన్ చేయండి, నీకు దగ్గరగా నేను అర్థం చేసుకునే వాళ్ళకి ఫోన్ చేయండి, నా పరిస్థితి ఎట్లా ఉందిరా అని చెప్పండి. చక్కగా ప్రార్థన చేస్తారు, గైడ్ చేస్తారు, సాధ్యమైతే వెళ్ళి కలవండి. ఎంత గొప్ప సాధన దేవుడు మనకిచ్చాడు. ఆది సంఘం అదే చేసింది. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41-42 వచనాలు, సహవాసం మందు ఎడతెగకుండా వాళ్ళున్నారు. ప్రతి 46వ వచనం రాయబడింది, వాళ్ళు తప్పక దేవాలయంలోను ఇంటింట
మానక కూడుకుంటూ, మానక గ్యాప్ వద్దు. ఎస్ఎఫ్జే సహవాసంలో నేను ప్రభును స్తుతించే అంశం ఇదే. మనం రోజూ కలుసుకుంటున్నాం, రోజు చెక్ చేసుకుంటాం, వస్తున్నాడో లేదో చూస్తాం, రాకపోతే ఫోన్ చేస్తాం, ఏమి రావట్లేదు ప్రార్థనకు అని అడుగుతాం, కలుసుకుంటాం ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కలుసుకుంటాం. ఖచ్చితంగా లోకాన్ని జయించగలుగుతాం. ఈ నాలుగు మాటలు యెహోవా, ఆయన యెహోవా మెకదేశం, పరిశుద్ధపరచు యెహోవా, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. నేను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు? వాక్యాన్నిచ్చాడు, ఆత్మదేవుని ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభునిచ్చాడు, పరిశుద్ధ సంఘ సహవాసాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆత్మదేవుని నడిపింపుని త్రోసివేయొద్దు. మన పాప స్థితిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి హెసిటేట్ చేయొద్దు. తప్పకుండా పరిశుద్ధ జీవితం సాధ్యం. ఆయన మనల్ని పరిశుద్ధపరచటం చూడగలుగుతాం. ఫైనల్ గా ఈ ఒక్క మాట, నేను యెహోవా షాబోతు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆ టాపిక్ లోకి వెళ్ళలేదు. ఇందులో రెండో పార్ట్ ఉండిపోయింది, ఇక్కడ ఇక్కడే ఉన్నాను. మూలవాక్యముగా మనం చూసిన ఆ వాక్యాన్ని కాకుండా ఈ వాక్యాన్ని మూలవాక్యంగా రాసుకుని నిర్గమకాండం 31:13 మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. లేవీకాండ 20:7 మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండి నేను మీ దేవుడినైనా యెహోవాను. 8 నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా. యెహోవా మెకదేశము. యెషయా గ్రంథం 47:4 సైన్యములకు అధిపతి యెహోవా. వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రభు తన వాక్యాన్ని మన వినికిడిలో మన హృదయంలో ఫలింపు చేయును గాక. ఆమేన్.